ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనాలు చదువుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చదువుకుందాం. లోతు తన కనులెత్తి యోర్ధాను ప్రాంతం అంతటిని చూచాను, యెహోవా సుదుమ కుమర్ర అను పట్టణములను నాశనం చేయకమనుకు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవ తోట వలను ఐగుప్తు దేశం వలను నీళ్లు పారు దేశమే ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్ధాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయి అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానం మందున్న పట్టణముల ప్రదేశంలో కాపురముండి సుదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. సుదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. ఒక మాట ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రమాస్వరూపం దేవా, దయగల రక్షక, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన దినం ఈ 14వ తేదీని బట్టి మీకు వందనాలు. మా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన అనుదిన సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. ఆశ్చర్యకరమైన రీతిలో మీరు కట్టిన యాంగులు సహవాసాన్ని బట్టి కూడా మీకు వందనాలు. హృదయకాలం నీ సన్నిధిని ప్రేమించి, నీ వాక్యాన్ని ప్రేమించి, సమకూడి వచ్చిన నీ ప్రజలందరిని బట్టి మీకు వందనాలు. మేము ప్రభువా మా సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ఎలాంటి నాయన నిర్ణయాలు తీసుకోవాలో, ఎలా మేము లోకాన్ని చూడాలో నీ వాక్యంలో మాకు అనేకమైన పాఠాలు యుగాంతి ముందున్న మాకు బుద్ధి కలుగునట్లుగా మీరు రాయించారు. మరొకసారి ప్రభువా నీ వాక్యం ద్వారా మా నూతన సంవత్సరపు తీర్మానాలు, నిర్ణయాలు, లక్ష్యాలు, ఉద్దేశాలు మేము పరిశీలించుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ఈరోజు మీరు సాయంకాలం నిలబెడతా ఉన్న డిఎఫ్జే బాపట్ల నూతన సహవాసాన్ని బట్టి కూడా స్తుతిస్తూ ఆ సహవాసతో పాటు ప్రార్థన కొరకు కూడా, ఆ సహవాస సెంటర్ కాన్ఫరెన్స్ కొరకు కూడా మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. వారికి అనేకులకు తీవ్రకరంగా కూడా మీరు మార్చండి. మధ్యాహ్నం స్త్రీల ఆరాధనలో కూడా మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఈ దినాన్ని మీరు మాకు మధురముగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ మరొకసారి ఈ ప్రత్యేకమైన బుధవారపు బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. చదవబడ్డ వాక్య భాగంలో పితృడైన అబ్రహాం ఆయన జీవితం ముగింపు తర్వాత ఈరోజు మనకి విశ్వాసులకు తండ్రిగా ఆయన ఉన్నాడు. ఆయన కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు పిలువబడ్డారు. అబ్రహాంకి ఇవ్వబడ్డ ఆధిక్యత ఏంటో కూడా మనకు తెలుసు. అయితే అదే అబ్రహాంతో కలిసి ప్రయాణం చేసిన లోతు జీవితం ఆ పేరు కనగానే చరిత్ర అంతా జ్ఞాపకం వస్తుంది. ఆయన ఉన్న ప్రాంతాలు తగలబెట్టబడ్డాయి. ఆయన సంపాదించుకున్న ఆస్తి తగలబెట్టబడింది. ఆయన భార్య ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఆయన కుమార్తెలు చెడ్డ పేరు సంపాదించుకున్నారు. లోతు కూడా చెడ్డ పేరు సంపాదించుకున్నాడు. ఇద్దరు కలిసి ప్రయాణం ఒకే రీతిగా ప్రారంభించిన ఒకరి ముగింపు ఆశీర్వాదకరంగా ఉంది, మరొకరి ముగింపు దుఃఖకరంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పితృడైన అబ్రహాము లోతు జీవితాల్లో నుంచే మనం భూమి మీదకి వచ్చేటప్పుడు అందరూ సమానమే, భూమి మీద దేవుడు అందరినీ ఒకలాగే తీసుకొస్తాడు. అక్కడ పెద్ద వ్యత్యాసాలు ఏముండవు, పుట్టుకలు అందరం సమానమే. కానీ తిరిగి దేవుణ్ణి కలుసుకునే ఆ చివరి ఆ మజిలి లేదా జీవితం ముగింపు అందరికి సమానంగా ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్ లో వెళ్తారు. మనం అందరం కూడా ఒకే డిపార్ట్మెంట్ లో లేం, ఒకే స్థాయిలో లేం, ఒకే విధంగా ఎదగటం లేదు. పరిస్థితులను బట్టి, నేపథ్యాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, పెరిగిన వాతావరణ పరిస్థితులను బట్టి ఇప్పుడు వేరువేరుగా ఉన్నాం భౌతికంగా కూడా. కాబట్టి ఈ సంవత్సరం అందరి జీవితంలో ఒకటే, అందరికి 24 గంటలే రోజుకి, అందరికి వారానికి 7 రోజులే, అందరికి 12 నెలలే, 360 దినాలే. కాలంలో వ్యత్యాసాలు ఏమి లేవు, సమానంగానే ఉంది. కానీ వారు దాన్ని చూసే విధానం, సమయాన్ని ప్లాన్ చేసుకునే విధానం, వారు తీసుకునే నిర్ణయాలు, వారు సమయాన్ని వాడుకునే విధానం వారి జీవితం మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తారు, చాలా పెద్ద ప్రభావం చూపిస్తారు. మనం ఆ వాక్యం చదువుకోవాలి. అధికారం 13వ అధ్యాయంలో ఈ లోతు జీవితంలో నుంచి, అబ్రహాము జీవితంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. అది మనకి మేలుకరంగా ఉంటుంది. కొత్త నిబంధన గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం 15వ వచనం నుంచి చదవాలి. 15వ వచనం నుంచి చదవాలి. దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలే కాక జ్ఞానులుగా, జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనిటి. అందుకే జ్ఞాని అజ్ఞాని దేన్ని బట్టి నిర్ణయిస్తున్నాడు ఆయన? సమయాన్ని ఎలా వాడుకున్నారు, ఎలా వాడుకోలేకపోయారు, ఎలా సమయాన్ని దొరకపుచ్చుకున్నారు, ఎట్లా సమయాన్ని వదిలేసుకున్నారు, దుర్వినియోగం చేసుకున్నారు, అది కీలకంగా ముందు రాయబడిన మాట. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటే అక్కడ మనం అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ప్రవర్తించిన వారు అవుతామట. అంటే ఏం చేయాలి? 17వ వచనంలో రాయబడ్డ మాట, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనడి. ప్రభు చిత్తం చేయాలి, సమయం ప్రభు చిత్తం చేయడం కొరకు ఇవ్వబడింది. ఒకవేళ ప్రభు చిత్తం చేయకపోతే మన సొంత స్వచిత్తం, సొంత కార్యాల కొరకు వాడేసుకుంటే అవివేకులం అయిపోతామట, అజ్ఞానం అయిపోతామట. కావున పిల్లరా, నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నమాట, దేవుడు మనకు ఒక సంవత్సరాన్ని ఇచ్చాడు. ఆ సంవత్సరం ఆయన అందరికి సమానంగా ఇచ్చాడు. అందరూ ఎట్లా వాడుకుంటారు అన్న దాన్ని బట్టి ఆయన దృష్టిలో జ్ఞానులు అజ్ఞానులుగా మిగులుతారు. దేవుని బిడ్డలుగా దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానం చేస్తున్న మనం తప్పకుండా ఆ దేవుని చిత్తం చేయడం కొరకు ఈ సమయాన్ని వాడుకుందాం. దేవుని చిత్తం చేయడానికి మన సమయాన్ని ప్లాన్ చేసుకుందాం. అది మన ఆత్మీయ జీవితానికి మంచిదని జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చదవాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చదవాలి. నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రెండు చెప్పుకుని వాళ్ళరా. సమయం కోసమే రాయబడుతుంది. 1 ఇయర్ ప్లాన్, 1 ఇయర్ ప్లాన్ దేని కొరకు? లాభాలు సంపాదించడం కొరకు. ఈ సంవత్సరం నేను లాభాలు సంపాదించాలి, ఈ సంవత్సరం దాని కొరకు ఏదో ఒకటి చేయాలి. లోకం అట్లాగే పరిగెడుతుంది, అట్లాగే పరిగెడుతుంది. టైం ఈజ్ మనీ అంటున్నారు. సమయం డబ్బు, డబ్బు దాన్ని ఎంత బాగా వాడుకుంటే అంత ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. అది లోకం మాట్లాడుతున్న మాట. దేవుడు మాట్లాడుతున్నాడు, 1 ఇయర్ ప్లాన్ నేను ఎలా చేస్తాను అనుకుంటున్నావు. 14 వచనం, రేపేమి సంభవించునో మీకు తెలియదు. టైం నా చేతిలో ఉంది, నీ చేతిలో లేదు. టైం నా చేతిలో ఉంది, నీ చేతిలో లేదు. నేను నీకు ఇచ్చింది నీకు ఇష్టమైనట్టుగా వాడుకుంటావని కాదు. డబ్బు సంపాదించడానికో, పేరు సంపాదించడానికో, సుఖాలు అనుభవించడం కోసమో వాడుకుంటావని కాదు. ఒకవేళ అట్లా చేద్దాం అనుకుంటే కత్తిరిస్తానంటున్నాడు, సమయాన్ని ఫుల్ స్టాప్ పెడతానంటున్నాడు, సమయాన్ని కట్ చేస్తానంటున్నాడు, అవకాశం ఇవ్వనంటున్నాడు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి లాంటి మీ జీవితం అంటున్నాడు. కాబట్టి ఏం చేయాలట? 15 వచనం, కనుక ప్రభు చిత్తం అయితే. దేవుని చిత్తం ఏంటో అర్థం చేసుకోవాలి. నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చాలా పనులు ఉన్నాయి, వాటి కోసం దేవుడు తన తన టైం లైన్ లో నేను తీసుకురాలా. నువ్వు అనుకున్న చాలా పనులకి దేవుడిచ్చిన సమయం వాటి కోసం వాడుకోవడం కోసం కాదు. ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రభు చిత్తం. ఎందుకు నాకు టైం ఇచ్చాడు? టైంతో పాటు ఎందుకు రీసోర్సెస్ ఇచ్చాడు, ఎనర్జీ ఇచ్చాడు, లైఫ్ ఇచ్చాడు, టాలెంట్స్ ఇచ్చాడు, గిఫ్ట్స్ ఇచ్చాడు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన? ఏం చేయాలి? ప్రభు చిత్తం చేయాలి, ప్రభు చిత్తం చేయాలి. ప్రభు చిత్తం ఇదే అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకోవాలి, అది చేయాలని చెప్పుకోవాలి. దాని కొరకు వాక్యం మాట్లాడుతుంది. దేవుని చిత్తం చేయడం చాలా కీలకమైన విషయం, చాలా కీలకమైన విషయం. 17 వచనం, కాబట్టి మేలైనది చేయనిరిగి. దేవుడు ఏది మేలో ఏది కీడో చెప్పాడు. దేవుని చిత్తం ఏంటో వాక్యంలో చెప్పాడు. అందరూ ఇదేదో మాకు దేవుడు పరలోకం నుంచి లేకపోతే దేవదూతను పంపించి దర్శనంలో కనిపించి చెప్పాలి, అక్కర్లా అక్కర్లా, అలా కొంతమందితో చెప్పాడు. అవన్నీ రాయించాడు, అవన్నీ రాయించాడు. అబ్రహాంతో ఏం మాట్లాడాడు, నీతో కూడా అలాంటి విషయాలు మాట్లాడతాడు. వేరే ఏం మాట్లాడాడు? లోతుతో ఏం మాట్లాడాడు? నీతో నాతో కూడా అలాగే మాట్లాడతాడు, వేరేగా మాట్లాడాడు. కాబట్టి దేవుని వ్యక్తిత్వం అంతా, దేవుని సంకల్పం అంతా, దేవుని ఉద్దేశాలన్నీ, దేవుని ప్రణాళిక అంతా, విశ్వ మానవాళి పట్ల ఆయన ఉద్దేశం అంతా రాయించి చేతిలో పెట్టి చదువు అంటున్నాడు. దేవుని వాక్యం ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది అనుకూలమో, ఏది అనుకూలం కాదో ఆయన దృష్టికి రాయించాడు, రాయించాడు. అందుకే మొదటి కీర్తన మనతో మాట్లాడే మాట, 2 కీర్తన 2 వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, దీన్ని దివారాత్రులు ధ్యానించాలి. ఈ సంవత్సరం ఒకవేళ మీరు బైబిల్ చదివే కాడ సిన్సియర్గా లేకపోతే, బైబిల్ చదివే కాడ మీరు దాన్నేమంటారు కాంక్రీట్ గా లేకపోతే, ప్రణాళిక బద్ధంగా లేకపోతే, వాక్య నిర్లక్ష్యం చేసేవాళ్ళైతే, మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మొదటిగా చేయాల్సిన పని దేవుని వాక్యాన్ని చదవటం, ధ్యానించటం, అభ్యాసం చేయటం. రాత్రి అన్ని జిల్లాల్లో గ్రూప్ బైబిల్ స్టడీ జరిగాయి. ఉదయకాల మళ్ళీ 5 గంటలకి సెంట్రల్ కాన్ఫరెన్స్ లో బైబిల్ స్టడీ కలిగి ఉన్నాం. 3 కోట్ల ఈ దేని కొరకు ఈ స్టడీ అంతా? దేని కొరకు ఈ వేదిక? ఎందుకు ఇన్ని ప్రసంగాలు? ఎందుకు ఇన్ని విధానాలు? దేవుని చిత్తం ఇలా ఉంది అని అర్థం చేసుకుని దాన్ని చేయడం కొరకే, దాన్ని చేయడం కొరకే. అలా చేస్తే జీవితానికి ధన్యత, అలా చేయకపోతే నష్టపోతాం. అది పాపం కలుగుతుంది. రాయబడ్డ దేవుని చిత్తం, రాయబడ్డ దేవుడు చెప్పిన మేలు, మేలైనది చేయనిరిగి అలా చేయకపోతే పాపం కలుగుతుంది. కాబట్టి దేవుడి వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడే మాట, మేక్ యూజ్ ఆఫ్ టైం. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేని కొరకు? దేవుని చిత్తం చేయడం కొరకు, దేవుని ప్రణాళికలు నెరవేర్చడం కొరకు మనం వాడుకోవాలి. కావున ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్నాం, నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఒకవేళ నిర్ణయాలు తీసుకోకపోతే టైం వేస్ట్ అయిపోతుంది, సంవత్సరం వేస్ట్ అయిపోతుంది. చాలాసార్లు మనం చేస్తున్న తప్పు ఏంటంటే, మనం యాన్యువల్ ప్లాన్స్ కలిగి లేకపోవటం. ఆధ్యాత్మికంగా మనం క్వార్టర్లీ ప్లాన్స్, మంత్లీ ప్లాన్స్ కలిగి లేకపోవటం. ఈ సంవత్సరం నేను దేవునికి ఇష్టమైన రీతిలో ఎట్లా గడపాలి, ఎట్లా గడపాలి, మనం అలాంటి ప్రణాళికలు వేసుకోకుండా ఉంటే టైం దొరికిపోద్ది, టైం దొరికిపోద్ది. ఎస్ఎఫ్జే పరిచర్య పక్షంగా ఈ సంవత్సరం 100 సహవాసాలు కట్టాలి. అన్ని సహవాసాల్లో వార్షికోత్సవాలు జరిగించాలి. 40,000 క్యాలెండర్లతోటి 40,000 మందిని రీచ్ అవ్వాలి. మిషన్ ట్రిప్పుల ద్వారా 100 మందిని తీసుకువెళ్ళాలి. ట్రైనింగ్ ద్వారా 500 మంది నాయకులకు ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఇవన్నీ వార్షిక ప్రణాళికలు. మీరు ఎరుగుదురు 31st నైట్ మీరు చూశారు. దాని కొరకే ఏదైతే అనుకున్నామో దాని కొరకు ప్రార్థన చేస్తున్నాం, దాని కొరకు పనిచేస్తున్నాం, దాని కొరకు కసరత్తు చేస్తున్నాం, దాని కొరకు సమయాన్ని వాడుకుంటున్నాం. వ్యక్తిగతంగా లేదా జిల్లా సహవాసాలుగా ఈ ఆరాధన నడిపిస్తున్న యాంగ్రూ సహవాసముగా మీరు ఎట్లా ఈ సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకుంటున్నారు? సహవాస సభ్యుడిగా నువ్వు ఎట్లా ఈ సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకుంటున్నావు? ఏంటి నీ యాన్యువల్ ప్లాన్? ఏంటి తప్పకుండా కలిగి ఉండటం ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిది, ఎంతైనా మంచిదని ప్రభు ప్రేమను బట్టి, వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నా. ఈయన లోతు జీవితంలో నుంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎట్లా ఉండాలి, ఎలా ఉండకూడదు మనం అర్థం చేసుకోవడానికి కొన్ని వాక్యాలు మనం చదవాలి. ఆదికాండం 12 అధ్యాయానికి వెళ్దాం. ఆదికాండం 12 నాలుగో వచనాన్ని మనం చదవాలి. 12 అధ్యాయం 4 వచనం మనం చదవాలి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. ఎంత బాగుంది ఈ మాట! దేవుడు అబ్రాహాముని పిలిచాడు, నేను చూపించే దేశానికి రా అన్నాడు, నీ బంధువులందరినీ వదిలేసి రా అన్నాడు, నువ్వు అట్లా వస్తే నేను నిన్ను గొప్ప చేస్తాను అన్నాడు. అబ్రహాము దాని నిర్ణయం తీసుకునే కాడ పిలిచినవాడు దేవుడు. ఆయనకు నో చెప్పడానికి నేనెవరిని, రాను అనడానికి నేనెవరిని, కాదు అనడానికి నేనెవరిని, ఇంకొకరిని చూసుకో అనటం నేనెట్లా చెప్పగలన్నమాట. ఆయన నన్ను పిలిస్తే నేనెట్లా నిర్లక్ష్యం చేస్తాను? ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే, ఆయన ఏం చేయమన్నాడో అది అలాగే చేశాడు అబ్రహాం. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంది కూడా అదే. అయితే మనం లోతు జీవితాన్ని చూస్తే ఆయన నేర్చుకుంటున్నాడు. అట్లాగే అబ్రహామును పిలిచాడు, దేవుడు పిలిచాడు. అబ్రహాం దేవుడు పిలిస్తే అబ్రహాముకు దక్కిన భాగ్యం నాకు దక్కాలి. నేను అబ్రహాంతో ఉంటే నా మీద కూడా దేవుడు కనికరపడతాడని చెప్పి ఆయన వెంబడించాడు. చాలాసార్లు ఇది లోకంలో ఈ మాట చూస్తాం. ఎవరైనా బిజినెస్ పెడితే అది క్లిక్ అయితే దాంట్లో పార్ట్నర్షిప్ తీసుకోవటం అది ఎంత గొప్ప ఆధిక్యత. మావాడు మంచి బిజినెస్ పెట్టాడు, అది చాలా బాగుంది, నేను కూడా షేర్ తీసుకున్నాను, నేను కూడా పార్ట్నర్ అయ్యాను. తెలివైన నిర్ణయాలు చాలా మంది చేస్తున్నారు, పెట్టుబడి పెడుతున్నారు, మనుషులతో పార్ట్నర్షిప్ లోకి వెళ్తున్నారు. అబ్రహాముని దేవుడు పిలిచాడు, నేను కూడా అందులో ఉండటం ధన్యత అనుకున్నాడు. ఆయన పిలవకపోయినా అబ్రహాముని ఒప్పించి అబ్రహాంతో పాటు ప్రయాణం స్టార్ట్ అయింది. 13వ అధ్యాయం మొదటి వచనం, అబ్రహాము తన కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రహాంతో పాటు అబ్రహాం భార్య సారా కుటుంబం కాబట్టి ధన్యత వచ్చింది. అబ్రహాంతో పాటు లోతున్నాడు, వదిలిపెడతలా. నిజంగా నేనంటాను, దేవుడు ఎవరికైనా ఒక దర్శనమిస్తే, వెలిగింపిస్తే, గ్రహింపిస్తే అది దేవుని చిత్తం. దేవుడు విను వాడుకుంటున్నాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, వాట్సన్ గారు, ఆయన చర్చి ప్రభుత్వ అసోసియేషన్ డైరెక్టర్, ఆయన ఎస్ఎఫ్జె పరిచర్కు ఎంతో సహకారిగా ఉన్నాడు, నాకు మెంటర్గా ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రభు మహాకృప ఎస్ఎఫ్జె లీడర్స్కి ఆన్లైన్లో డిస్కషన్స్ పెట్టడానికి, ట్రైనింగ్స్ పెట్టడానికి కూడా టైం షెడ్యూల్ చేసుకున్నాడు ఆయన. సంవత్సరం టైం లేకపోయినప్పటికీ నేను మీ లీడర్స్ అందరినీ గైడ్ చేయడానికి ఈ సంవత్సరం నేను ఏదో రకంగా షెడ్యూల్ చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు ఒకే ఒక మాట మాట్లాడతాడు ఆయన, దేవుడు ఎక్కడ పనిచేస్తున్నాడో అక్కడ మేము పనిచేయడు, మాకు ఆశీర్వాదకాలు. దేవుడు ఎస్ఎఫ్జేలో ఉన్నాడు, ఎస్ఎఫ్జేలో పనిచేస్తున్నాడు, కాబట్టి మేము ఎస్ఎఫ్జేతో ఉన్నాం, ఎస్ఎఫ్జేతో పనిచేస్తున్నాం. మీ పరిచయం కోసం మేమెందుకు పనిచేయాలి? మీ ఎస్ఎఫ్జే కోసం చర్చ్ గ్రోత్ అసోసియేషన్ ఎందుకు పనిచేయాలి? అది కాదు వాళ్ళ దృక్పథం. మాకు దేవుని రాజ్యం కట్టబడాలని ఆశ ఉంది, మిమ్మల్ని దేవుడి రాజ్యం కట్టడానికి వాడుకుంటున్నాడు. మీ మధ్య జరుగుతున్న పరిచర్య మాకెంతో సంతోషం, మాకు ఆనందంగా ఉంది. మేము కూడా మీతో వస్తాము. చాలాసార్లు నా మటుకు నేను బాధపడేది ఈ విషయంలోనే, నువ్వు ఎలాగ చేయలేకపోతున్నావు, మేము చేయగలుగుతున్నాం, కనీసం పార్ట్నర్షిప్ తీసుకోవచ్చు కదా, కనీసం మాతో చేతులు కలపచ్చు కదా, కలిసి రావచ్చు కదా, లేదు నువ్వేదైనా చేయగలుగుతున్నావు మాకేం చెప్పచ్చు కదా, మేం కూడా వస్తాం కదా, మేం కూడా నేర్చుకుంటాం కదా. ఒకరిని ద్వారా ఒకరు రేపబడాలి, ఒకరినొకరు పురుకొల్పుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి, వాక్యం చెప్పే సత్యం కదా. ప్రభు కృపలో ఆ వేదన అంతా తీర్చాడు. పోలీసుల మధ్య పరిచయం జరుగుతుంది, మేము కూడా వస్తాము అని అగ్రికల్చర్ వాళ్ళు ప్రయాణం ప్రారంభించారు. అందులో భాగంగానే యాంగ్రూ సహవాసం కట్టుబడింది. ఈ సంవత్సరం మనకి ఇవ్వబడ్డ వాగ్దానం కూడా అదే. జకరియా గ్రంథం 8వ అధ్యాయంలో ఎంత గంభీరమైన మాట ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని మాకు వినబడింది, కాబట్టి మేము మీతో వస్తాం. 8వ అధ్యాయము 23వ వచనం, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడింది, గనుక మేము మీతో కూడా వస్తామని చెప్పుదురు. అబ్రహాముతో లోతు ప్రయాణం చేయడం నాకు అనిపిస్తుంది, దేవుడు నింపించాడు, నేను నీతో కూడా వస్తాను, ఎంత బాగుందో, ఎస్ఎఫ్జె పరిచర్యకు ముందు నేను మిషనరీ సంస్థలతో కలిసి ప్రయాణం చేసేవాడిని. చాలా క్లియర్గా అనిపించేది, ఇది దేవుని కార్యం, దేవుడు వీళ్ళతో మాట్లాడుతున్నాడు, దేవుడు వీళ్ళకి దర్శనం ఇచ్చాడు, వీళ్ళకి చేపట్టు నడిపిస్తున్నాడు, వీళ్ళని అంత చక్కగా గైడ్ చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళతో కలిసి ఉంటే నన్ను కూడా గైడ్ చేస్తాడు, నాకు కూడా అర్థమవుతుంది అని ప్రతి సంవత్సరం మిషన్ ట్రిప్లకు వెళ్ళాలి, మిషనరీ సంస్థలతో కలిసి పనిచేయాలి. అట్లాగే దేవుడు మిషనరీకి ఇచ్చిన దర్శనం లాంటి దర్శనం మనకిచ్చాడు. చాలా మంది కలిసి వస్తున్నారు, చాలా సంతోషం. ప్రభు కార్యాలు. కొద్దిమంది నాతో కూడా అన్నారు, మేము పని చేస్తే మీకు పేరు వస్తుంది, మేము ఎందుకు పని చేయాలి, మేము పని చేస్తే మీకు పేరు వస్తుంది కదా, అట్లాంటి లాగిపోయారు. నేను పని చేస్తే నీకు పేరు వస్తుంది, లేకపోతే నాకు పేరు రావాలి, ఇదేమైనా లోకంలో బిజినెస్ చేస్తున్నావా, మేము పని చేస్తే మీకు లాభాలు వస్తున్నాయని చెప్పడానికి. అందరూ దేవుని తోటలో పనివారు, అందరికి జీతం ఉంది, ఎవరిని మర్చిపోడు ఆయన. ప్రతి వానికి వాడు వాళ్ళ క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు ఆయన. కాబట్టి సార్వత్రిక సంఘంలో అందరం కలిసి పనిచేయాలి, అందరం ప్రభు కోసం పనిచేయాలి, ఒక వ్యక్తి కోసం కాదు. కాబట్టి మనం లోతు జీవితంలో నుంచి ప్రయాణం, వెరీ గుడ్ బిగినింగ్, మంచి నిర్ణయం. దేవుడు పిలిచాడు, ఆ పిలిచిన వాడితో నేనుంటే నాకు ఆశీర్వాదకరం అని వెంట వెళ్తున్నాడు. దేవుడు అబ్రహాం పిలిచినప్పుడు అబ్రహాంకి మాట ఇచ్చాడు కదా, నువ్వు వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు, భూలోక వంశాలన్నీ నీ ద్వారా ఆశీర్వపడతాయి అన్నాడు. అందులో భాగంగా పాత నిబంధనకు ఆశీర్వాదాలు వస్తుపరంగా చూస్తాం, ఆస్తుల్లో చూడగలుగుతాం. ఆస్తుల ప్రకారంగా మాట్లాడితే అబ్రహాముకి దేవుడు చాలా ఆస్తి ఇచ్చాడు. 13వ అధ్యాయము, అధికారం 13వ అధ్యాయము 2వ వచనం, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అబ్రహాము బహుధనవంతుడయ్యాడు. మరి అబ్రహాంతో పాటు ప్రయాణం చేస్తున్నాడు లూత్ సంగతి ఏంటి? 5వ వచనం, అబ్రహాముతో కూడా వెళ్లిన లోతునకు గొర్రెలు, గుడ్లు, గుడారములు ఉండేది గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయెను, ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. కాబట్టి అబ్రహాముకే కాదు ఆస్తి, ఆ దర్శనంలో ఆశీర్వాదానికి పాత్రుడైన అబ్రహాంతో కలిసి ప్రయాణం చేస్తున్న లోతుకు కూడా ఆశీర్వాదం కలిగింది. లోతు కూడా భౌతికమైన ఆశీర్వాదాలు చూడగలుగుతున్నాడు. ఇద్దరు ఆస్తి బాగుంది, వాళ్ళు ఆస్తి విస్తరించింది, కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వారు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 13వ అధ్యాయము 8వ వచనం, కాబట్టి అబ్రహాము మనం బంధువులు గనక నాకును నీకును, నా పశువుల కాపుర్లకును నీ పశువుల కాపుర్లకును కలహం ఉండకూడదు. మనం బంధువులు కాబట్టి ఒక ప్రపోజల్ తీసుకొచ్చాడు, కలిసి దెబ్బలాడుకోవడం కంటే విడివిడిగా ఉండి కలిసి ఉండటం మంచిది, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడం మంచిది, కలిసి దెబ్బలాడుకోవడం వద్దు, మన ఆస్తి విస్తరించింది కాబట్టి విడిగా ఉందాం, విస్తరిద్దాము అన్నాడు. అన్నప్పుడు అబ్రహాము అన్నప్పుడు లోతేని మాట్లాడినట్లుగా, వద్దు నేను నీతోటే ఉంటాను, నేను కలిసే ఉంటాను, అదేం మాట్లాడినట్టుగా మనం చూడలేం. విడిపోవడానికి ఇష్టపడ్డాడు. విడిపోయేటప్పుడు ఒక అవకాశం వచ్చింది, మొదటి అవకాశం ఇది, నీ ఇష్టం, నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో తీసుకో, నీకు ఏ డైరెక్షన్ బాగుందో ఆ డైరెక్షన్లో వెళ్ళు, నీ ముందు ఈ ప్రాంతం ఉంది, నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను, కాబట్టి నువ్వు నీకేది బాగుంటుందో అది తీసుకో అన్నాడు. అప్పుడు లోతు చాయిస్ తీసుకుంటున్నాడు, నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఎట్లా తీసుకుంటున్నాడు? మనం చదివిన మూలవాక్యం ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం, లోతు తన కనులెత్తి యోర్ధాను ప్రాంతమంతటిని చూచాను, యెహోవా సొదొమ గొమొర్రా అని పట్టణం నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలన, ఐగుప్తు దేశం వలన నీళ్లు పారు దేశమే ఉండేను. చాలా పచ్చగా ఉంది, పాడి పంటలతో ఉంది, అది చాలా బాగుంది కంటికి, చాలా బాగుంది. కాబట్టి ఆయన ఎంపిక ఎంపిక కనుదృష్టిని బట్టి ఎంపిక చేసుకుంటున్నాడు. ఈరోజు ఏది పచ్చగా ఉంటే అది బాగుంటుంది అందులో అడిగి పెట్టాలి. ఈరోజు ఏది బాగుంటే అది ఎందుకు, లోకంలో ఉన్న నిర్ణయాలు, విశ్వాసి తీసుకునే నిర్ణయాలు రెండు ఒకలా ఉండకూడదు కూడా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, వెళ్ళు చూపు వలన కాక విశ్వాస వలన నడుచుకొనిచున్నాము. ఈరోజు పచ్చగా ఉంది, రేపు కూడా పచ్చగానే ఉంటుందా? ఈరోజు అందుకే విశ్వాసికి లోకానికి తేడా ఏంటంటే కేవలం విశ్వాసమే. వారు దేవుని అందు విశ్వాసం కలిగిన వారు కాదు, వారు స్వశక్తి మీద ఆధారపడతారు, స్వబుద్ధి మీద ఆధారపడతారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడతారు, వాళ్ళ తెలివితేటల మీద వారు ఆధారపడతారు. విశ్వాసి మన తెలివితేటలు కాదు. ప్రభువా నీ చెప్తాం, నువ్వు ఎలా గెలమంటావు అలాగే. దేవుడు చాలాసార్లు వారిని వాళ్ళకిష్టం కాని ఎంపికల కోసం పిలిచాడు, వాళ్ళకిష్టం కాని ఎంపికలు పిలిచాడు. విలియం పెరీని భారతదేశంలో సేవ చేయడానికి పిలిచాడు. భారతదేశంలో సేవ చావే అయినా పిలిచాడు ఆయన. నేనెవరిని కాదనడానికి, నేనెవరిని కాదనడానికి. ఐడాస్ కడ్డర్ వాళ్ళ తాతగారు జాన్స్ కడ్డర్ని భారతదేశంలో కుష్టి రోగుల మధ్యకి పిలిచాడు. మనం ఎరుగుతూ మిషనరీలందరూ పచ్చగా ఉన్న ప్లేస్ ఏది? ఎక్కడికి వెళ్తే డబ్బులు బాగా సంపాదిస్తాం, ఏ ప్రాంతానికి వెళ్తే మా పిల్లలకి కెరీర్ బాగుంటుంది, మా ఆస్తులు డబ్బులు ట్రిపుల్ అవుతాయి, ఎక్కడికి వెళ్తే మేము సేఫ్గా ఉంటాం, ఏది సేఫ్ జోన్, ఏది కెరీర్ బాగా ఉపయోగపడుతుంది? వాళ్ళు లోకస్తుల్లా నిర్ణయాలు తీసుకోలేరు, వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోలేరు, సొంత జ్ఞానం మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోలేరు. వాళ్ళ నిర్ణయాలు వాక్యానుసారమైనవి. ఆయన పిలిచాడు, దాని దూరం ఎంతైనా ఖర్చు ఎంతైనా భారతదేశానికి వచ్చిన తోమ ఇక్కడ దాకా ఎందుకు వచ్చావంటే ఆయన పిలిచాడు. ఆయన ఎలమన్నాడు, మా కన్నుకి ఏది పచ్చగా ఉందో, ఏది లాభదాయకంగా ఉంటుందో అక్కడికి మేము వెళ్తాం. అది కాదు. ప్రభునంద ప్రియులారా, లోతు నిర్ణయాలు విశ్వాసికి తగిన నిర్ణయాలు కాదు. అబ్రహాము నీ ఇష్టం, నీకేది కావాలో ముందు తీసుకో అన్నాడు. ప్రార్థన చేసింది ఏమీ లేదు. కనీసం అయ్యా దేవుడు నేను పిలిచాడు, నేను నీతో ఉండడం నాకు ఆశీర్వాదకరం అని వచ్చాను, నన్నెట్లా నువ్వు సెపరేట్ అయిపోమంటావు, నా వల్ల కాదు అన్న మాట ఏం లేదు. కొన్ని సెపరేట్ అయ్యేటప్పుడు నాకేమన్నా గైడ్ చేయండి, ఏది తెలివైన నిర్ణయం చెప్పండి, అదేం లేదు. ఏది కంటికి పచ్చగా ఉందో ఆ సుధూమ, ఆ గోమర్ర, ఆ ప్రాంతాలు అవి కావాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, వెలుచూపు వలన కాక, వెలుచూపును బట్టి కాదు విశ్వాసం వలననే నడుచుకొనిచున్నాము. మనకు నిరీక్షణ ఉంది, మన విశ్వాసులో మనం పైనన్న వాటిని వెతకాలి. కొలసులకు రాసిన 3వ అధ్యాయము 1-2 వచనాలు, మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డవారైతే పైనన్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటిని కాదు, కిందన్న వాటి మీద కాదు, తాత్కాలికమైన వాటి కోసం కాదు, క్షయమైపోయే వాటి కోసం కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలు, మీరు భూమి మీద ధనం కూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మిడి కొట్టేస్తుంది, తుప్పు పడతాయి, దొంగలిస్తారు. మీరు పరలోకమందు ధనం కూర్చుకోండి. ఏది టెంపరీ, ఏది ఎటర్నల్, ఏది నిలిచేది, ఏది గతించిపోయేది, విశ్వాసులుగా మనకి ఆస్పృహ ఉండాలి. లోకస్తుల వంటి నిర్ణయాలు మనం తీసుకోకూడదు, లోకస్తుల వంటి నిర్ణయాలు తీసుకోకూడదు. తండ్రిగా తినాలి, తాగాలి, గంతులు వేయాలి, కొత్త సినిమాకి వెళ్ళాలి, కోడి పందాలి. ఏంటిది లోకం? లోకం విశ్వాసి టైం పాస్ చేయడానికి ఇక్కడ లేవు. మనం ఏది చేసినా, భోజనం చేసినా, పానం చేసినా, ఏది చేసినా, మొదలుకొరింది 10:31, ఏది చేసినా ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఆయన మహిమ నిమిత్తం మాత్రమే, ఆయన సంతోషపడే రీతిలో మాత్రమే. మన సొంతాలు మన సుఖాలే ఉండవు. దేవుడు ఆయన మనకి పరీక్షించడానికి అవకాశం ఇచ్చాడు, మన ముందు స్వాచ్ ఇచ్చేసాడు. మీ ఇష్టం, మీరు ఎట్లా వాడతారు వాడండి, కానీ నేను దాని లెక్కలో తీసుకొస్తాను అన్నాడు. మనం ఎట్లాగా లోకస్తుల్లాగా నిర్ణయాలు తీసుకో ఉంటాం? లోతు వెలుచూపును బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. విశ్వాసి ఎన్నడు వెలుచూపును బట్టి నిర్ణయాలు తీసుకోకూడదు. కంటికి ఇంపుగా ఉంది, కంటికి ఇంపుగా ఉంది, ఇది బాగుంది, ఇది బాగుంది, మనం ఎట్లా అనుకుంటాం? దేవుణ్ణి ఎప్పుడు ప్రభువా నీ చిత్తం ఏంటి బయలుపరచాను, నీ చిత్తం ఏంటో బయలుపరచాను, ఏం చేయాలో చెప్పండి. మనం పక్క వాళ్ళని చూసి నేర్చుకునేవి కాదు ఇది. కాబట్టి ఆయన వెలుచూపును బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, కంటి చూపును బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆ నిర్ణయం ఏం చేసింది? ఆ నిర్ణయం ఎక్కడ దాకా తీసుకెళ్ళింది అంటే, అప్పుడు బాగుంది, అది ఏదేని తోట వలె ఉంది, పచ్చగా ఉంది, నీరుపారు దేశంగా ఉంది, లాభదాయకంగా అనిపించింది. తర్వాత ఏం జరిగింది? ఆదికాండం 14:11 ఆ సిద్ధీము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలుండెను. సుదొమ గోమొర్రల రాజులు పారిపోయి వాటిలో పడిరి, శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సుదొమ గోమొర్రల ఆస్తి యావత్తును, వారు భోజన పదార్థాలన్నింటిని పట్టుకుని పోయిరి. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సుదొమలో కాపురముండను గనక అతనిని అతని ఆస్తిని పట్టుకుని పోగా. ఏమైంది? ఏమైంది? యుద్ధం వచ్చింది, యుద్ధం వచ్చింది. యుద్ధంలో మొత్తం ఊడ్చిపెట్టుకుపోయింది, ఏం మిగల, ఏం మిగల, మొత్తం ఊడ్చిపెట్టుకుపోయింది. కాబట్టి ప్రభుని పిల్లరా, ఈరోజు బాగుండొచ్చు కాక, రేపేమవుతుందో ఎవరు తెలుసు? రేపేం జరుగుతుందో మనకు తెలియదు, కానీ రేపు దేవుడి చేతిలో ఉంది. ఆయన పిలిచిన వాడు ఆయనైతే, ఆయన పిలిచాడు అని మనం వెంబడించడం ప్రారంభిస్తే, ఈరోజు బంజరు భూమిలో కనబడ్డా, ఆయన దాన్ని పంట భూమిలో మారుస్తాడు. కాబట్టి దయచేసి సొంత తెలివితేటల మీద ఆధారపడడం, భవిష్యత్తు మన చేతులు లేదు కాబట్టి మంచిది కాదు, ఆయన పిలుపు మీద, ఆయన దర్శనం మీద ఆధారపడడం విశ్వాసికి ఎంతైనా మంచిదని ప్రభు ప్రేమను బట్టి జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన నిర్ణయం, యుద్ధం వచ్చింది, ఆ యుద్ధంలో సమస్తాన్ని కోల్పోవడం మనం చూస్తున్నాం. అంతమాత్రమే కాదు, అతడు అబ్రహాముకు దూరం అయిపోయాడు, దేవుడికి దూరం అయిపోయాడు. చాలా భార్య వెనక తిరిగి చూస్తుంది. ఆయన ఏమన్నాడు? వెనక తిరిగి చూస్తే చచ్చిపోతావని చెప్పాడు. ఎట్లా చూడకుండా ఉంటుంది? ఎక్కడ తీసుకెళ్లి పెట్టాడు? బాగా డబ్బులున్న ప్లేస్లో పెట్టాడు. డబ్బులున్న ప్లేస్లో పెడితే ఆటోమేటిక్గా మెల్లగా అలాంటి మనస్తత్వం వస్తుంది, అలాంటి వైఖరి వస్తుంది. ఎందుకు వెనక తిరిగి చూసింది? అక్కడ ఇల్లుంది, అక్కడ చాలా పొడబెట్టుకున్నారు, అవన్నీ ఎట్లా పోగొట్టుకుంటది? ఎంత వస్తు సంబంధమైన మనసు, వస్తువుల మీద మమకారం, ఇంటి మీద మమకారం, భూ సంబంధమైన వాస్తు మీద మనసు, ప్రాణం కంటే ఎక్కువైపోయి ప్రాణం పోతుంది అన్నప్పుడు ప్రాణం ముఖ్యమా, వస్తువులు ముఖ్యమా? ప్రాణం ముఖ్యమా, ఆస్తులు ముఖ్యమా? ఏది ముఖ్యమో అర్థం కావాలి కదా. ఏది ముఖ్యం అర్థం కావాలి కదా. పిల్లల జీవితం, ఆడపిల్లల జీవితం, వాళ్ళు ఎట్లా తయారయ్యారు, ఎట్లా తయారయ్యారు? వాళ్ళు సర్వలోక మర్యాదను చెప్పిన మనం కూడా పిల్లలు కనాలి. ఎవరితోటి? ఎవరితోనైనా పర్లే, నాన్నతో అయినా పర్లే, నాన్నతో అయినా పర్లే. ఎంత భయంకరం, ఎంత భయంకరమైన కుటుంబంగా మిగిలిపోయింది, ఎంత భయంకరమైన కుటుంబంగా మిగిలిపోయింది. ఎందుకు అక్కడ ఆ పట్టణం అలాంటిది, వాయు వరుస లేని పట్టణం, ఆడామగ చూడని పట్టణం, దేవదూతలను కూడా పాడు చేద్దామని వచ్చిన పట్టణం. చిన్నలు పెద్దలు అందరూ అలాగే ఉన్నారు, అందరూ అలాగే ఉన్నారు. రీసెంట్ గా అమెరికాలో ఏదో అమ్మాయిని చంపేస్తే, ఇండియాలో అమ్మాయిని చంపేస్తే, మొన్న నాన్న ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు, చంపేసిన అబ్బాయి మా అమ్మాయి గతంలో రూమ్మేట్స్ గా ఉన్నారు అన్నాడు. ఆడపిల్ల అబ్బాయి రూమ్మేట్స్ గా ఉండడం ఏంటి? ఆడపిల్ల అబ్బాయి కలిసి రూమ్మేట్స్ కి ఎట్లా ఉంటారు? భార్య భర్తలు కదా ఉండేది. ఆహా, రెస్టారెంట్ కల్చర్ అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు కలిసి రూమ్మేట్స్ గా ఉంటారు. మనం అక్కడికి పంపిస్తున్నాం, అక్కడ పెడుతున్నాం. అక్కడికి వెళ్ళిన పిల్లలు ఎలా ఉంటున్నారో నువ్వే తీసుకెళ్లి పెట్టావు అక్కడ. అక్కడికి తీసుకెళ్లి పెట్టిన తర్వాత ఆ కల్చర్ రాకెట్లా ఉంటుంది? ఆ వాతావరణంలో కలిసిపోకుండా ఎట్లా ఉంటారు? అలా తయారవకుండా ఎట్లా ఉంటారు? హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా నువ్వు కదా నీ పిల్లల్ని జాగ్రత్తగా పెట్టాలి, నువ్వు కదా నీ ఫ్యామిలీని ఆత్మీయంగా ఉండే ప్లేస్ లో పెట్టాలి. ఇక్కడికి అయితే బాగా డబ్బులు సంపాదించవచ్చు, ఇక్కడికి వెళ్తే పేరు బాగా సంపాదించవచ్చు, సంపాదించవచ్చు. కానీ దేవుడికి దూరం అయిపోయారు, ఆస్తులకు దగ్గరైపోయారు, శరీర సంబంధులు అయిపోయారు. వాళ్ళ మీద సుధుము గుమర మనసులో ప్రభావం ఏముంది? ఏమైంది? కొంప కొల్లేరు, కుటుంబం సర్వనాశనం. ఏం మిగిలింది? ఉప్పు స్తంభం, బూడిద, బూడిది మిగిలింది. కారణం ఏంటి? నిర్ణయాలు, నిర్ణయాలు. కుటుంబ పెద్దగా, కుటుంబ యజమానిగా నువ్వు ఆత్మీయంగా ఆత్మీయమైన నిర్ణయాలు తీసుకుంటున్నావా, లేకపోతే వెలుచూపును బట్టి, కంటి చూపును బట్టి, లోకాన్ని బట్టి ఏ కోర్సు తీసుకుంటే ఏ ఉద్యోగం వస్తుంది, ఏ కోర్సు తీసుకుంటే ప్యాకేజ్ బాగా వస్తుంది, ఏ కోర్సు చదివిస్తే ఉద్యోగాలు బాగా వస్తాయి? మరి బైబిల్ ఎట్లా చదువుతాడు? బైబిల్ ఎప్పుడు చదువుతాడు? ఎప్పుడైనా బాబును 15 సంవత్సరాలు చాలా కష్టపడి చదివేస్తున్నావు, మధ్యలో 1 సంవత్సరం బ్రేక్ తీసుకొని నీకు థియాలజికల్ స్టడీస్ ఇప్పిస్తాను, బైబిల్ కాలేజీకి పంపిస్తాను, లేదా ఇవన్నీ చదువుకుంటున్నావు, మధ్యలో ఆన్లైన్లో నీకు ట్రైనింగ్స్ ఇప్పిస్తాను, నువ్వు ఖచ్చితంగా చదవాల్సిందే, అట్లాంటి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటావా? ఆహా, 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది, 1 ఇయర్ అకాడమిక్ ఎడ్యుకేషన్ బ్రేక్ వచ్చేస్తుంది. అబ్బో, ఎంత ప్రేమో, ఎంత శ్రద్ధో. అట్లాగే దేవుడు బాగా దీవిస్తాడు, బాగా ఆశీర్వదిస్తాడు, బాగా హెచ్చిస్తాడు, నెత్తి మీద పెట్టుకుంటాడు తీసుకెళ్ళి. మనం అట్లాగే పెంచుదాం. మనం ఉద్యోగాలు సిన్సియర్ గా ఉండాలి. వర్క్ ఈజ్ వర్షిప్, బాస్ ఈజ్ రైట్. ఎట్లా చెప్తే అలాగే చేయాలి. మరి ఆయన, ఆయన లార్డ్ కదా, ఆయన ప్రభువు కదా, ఆయన చెప్పాడు కదా, ఆయన మాట వినాలి కదా. మరి ఆయన మాటకో? మనుషుల మాటకి చాలా భయభక్తులు, చాలా వినయ విధేతలు చూపిస్తూ ఉంటే, మరి ఆయన చెప్పాడు కదా, ఆయన మాట వినకపోతే ఆయన ఏమండా? ఆయన ఏమండా? ఆయనకేమి పౌరుషం, రోషం, కోపం, ఉగ్రత అలాంటివి ఏమి లేవా? ఎట్లాగున్నా నీ ఇష్టం, ఏం చేసినా పర్లా, నాకు అస్సలుగా పౌరుషం రాదంటున్నాడా? అలాగేం చెప్పట్లా, అలాగేం చెప్పట్లా. తూకం వేస్తాను, లెక్కలు చూస్తాను, పద్దులు చూస్తాను, ఎట్లాగున్నావు చూస్తాను, ఎంత ఇచ్చానో లెక్క పెడతాను, ఎంత వచ్చిందో లెక్క పెడతాను, లెక్కలు సరిగ్గా లేకపోతే నీ లెక్క చెప్తాను, నీ నీ పంతం చూస్తాను అన్నాడు, నీ అంతం చూస్తాను అన్నాడు ఆయన. అలాగే మాట్లాడుతున్నాడు, నరికే, పెరికే, తీసే అన్నాడు. లుకాసు వార్త 19:13-9 అంజూరపు చెట్టు ఉపమానంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 25 తలాంతుల ఉపమానంలో మనం చూస్తాం. మీనాల ఉపమానంలో మనం చూస్తాం. ఆ కాపులకు గొత్తకిచ్చిన ఉపమానంలో చూస్తాం. స్టివర్షిప్ ఉపమానంలో చూస్తాం. ఉపమానాలు అన్నీ ఏం చెప్తున్నాయంటే, ఇచ్చాడు, ఎట్లా వాడాలి చెప్పాడు, వదిలేలా, మర్చిపోలా, మళ్ళా వచ్చాడు, ఏం చెప్పాను, ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. సరిగ్గా లేకపోతే, సరిగ్గా లేకపోతే నరకంలో వేస్తున్నాడు, కాలుస్తున్నాడు. అది కదా బైబిల్లోని ఉపమానాలు చెప్పే విషయాలు, అది కదా బైబిల్ చెప్పే ఉపమానాలు. ప్రభునందు పిల్లరా, పేరెంట్స్గా తీసుకున్న నిర్ణయాలు పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. నువ్వే గైడ్ చేయాల్సింది. ఈ సంవత్సరం పిల్లలు దేవుళ్ళు ఎదగడానికి నువ్వే నిర్ణయాలు తీసుకోవాలి. నువ్వే అట్లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. నానా తంటాలు పడి ఈ చిన్నపిల్లల్ని పట్టుకుందాం, యవనస్తుని పట్టుకుందాం అని చెప్పి యూత్ సహవాసాలు, చిన్నపిల్ల సహవాసాలు కడతా ఉంటే ఎంత బాధ్యత లేకుండా పేరెంట్స్ ఉన్నారో. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. పిల్లలు లోకంలో పాపంలో పడిపోకుండా ఉండాలంటే వీళ్ళని ఇక్కడ కూర్చోబెట్టాలి. ఇక్కడ ఇక్కడ కూర్చోబెట్టడానికి నేను బాధ్యత తీసుకోవాలి. ఎవరిదా బాధ్యత? నీ పిల్లల బాధ్యత ఎవరు మొయ్యాలి? నువ్వు కదా మొయ్యాలి, నువ్వు కదా నేర్పాలి, నువ్వు కదా పంపించాలి, నువ్వు కదా బాధ్యత తీసుకోవాలి. కోఆర్డినేటర్స్ పిల్లలు కూడా రారు. మరి ఏం కోఆర్డినేటర్లో, ఏం పరిచారకులు, ఏం సేవ చేస్తున్నారో దేవుడు ఎట్లా మెచ్చుతాడో మీ సేవని. పిల్లల్ని కూడా దేవుళ్ళు పెంచడం చేత కాదు ఆ బాధ్యత తీసుకో. మరేం చేద్దాం? మంచి కాలేజ్, మంచి హాస్టల్, మంచి మార్కులు, మంచి ర్యాంకులు, మంచి సీట్లు కాదా? లోతులు కామా? లోతులాంటి నిర్ణయాలు కాదా? సదోములాంటి లోకంలో పెడతలేదా? ఐగుప్తులాంటి లోకంలో పెడతలేదా? ప్రభు మెచ్చుతాడా? అది ఆశీర్వాదకరమా? అది మన కుటుంబాలకు మేలా? ఎలాంటి పాఠాలు బైబిల్లో నేర్చుకుంటున్నాం? ఏమైపోయింది కుటుంబం? భార్య ఎట్లా తయారైంది? లోక సంబంధి, వస్తు సంబంధి, ఆస్తుల మీద మోజు. పిల్లలు ఎలా తయారయ్యారు? పిల్లలు ఎలా తయారయ్యారు? సర్వలోక మర్యాద, సర్వలోక మర్యాద. తాగుబోతులు, తిరుగుబోతులు, ఏమైనా మంచిదా? ఏమైనా మంచిదా? కావున పిల్లరా, వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకోవటం ఎంతైనా ఆత్మీయ జీవితానికి మంచిది, ఎంతైనా ఆత్మీయ జీవితానికి మంచిది. వాక్యపు వెలుగులో మనల్ని మనం మన నిర్ణయాలను, మన తీర్మానాలను ఒకసారి పరీక్ష చేసుకోవడం ఆత్మీయ జీవితానికి మంచిదని ప్రభు ప్రేమను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ నిర్ణయం, ఆ నిర్ణయం ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చిందో మనం చూస్తున్నాం, మనం చూస్తున్నాం. ఏ మాత్రం నెమ్మది లేదట ఆయనకి. 2 పేతురు పత్రిక 2 అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతు. నెమ్మది ఏమన్నా ఉందా? నెమ్మది ఏమన్నా ఉందా? చాలాసార్లు అనిపిస్తుంది. ఆయనేమో పరదేశులు, యాత్రికులు అన్నాడు. మనమేమో లేదు లేదు, మేము పర్మనెంట్ సిటిజన్స్, మాకు పర్మనెంట్ స్థలాలు కావాలి, పర్మనెంట్ పొలాలు కావాలి, పర్మనెంట్ ఇల్లు కావాలని కొనుక్కుంటున్నాం. ఏం చేద్దాం? వన్స్ దిగిన తర్వాత అమ్మగలమా? అమ్మలేము. అద్దెకివ్వగలమా? అద్దెకివ్వలేము. ముందు వెళ్ళలేము, వెనక్కి రాలేము. ఈలోగా ట్రాన్స్ఫర్ చేస్తారు. విచిత్రం అనిపించింది రీసెంట్గా ఇక్కడ హౌస్ విజిట్స్లో టీచర్ల మధ్య నేను మాట్లాడతా. టీచర్లు గృహ దర్శనాలు చేస్తున్నప్పుడు ఎక్కడ కుదురుతుందన్నా? ఆవిడ టీచరు, ఈయన టీచరు, ఇద్దరు టీచర్లు. ఆవిడనేమో తిప్పి ఆ మూల వేశారు, నన్నేమో ఈ మూల కొట్టారు. ఇల్లు ఏమో మధ్యలో ఉంది. ఆవిడ రోజు 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, నేను 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇంకెక్కడుంది మాకు టైం? అట్లాగే చక్కగా సంవత్సరాలు గడిచిపోతాయి, మాకెక్కడుంది రైన్ టైం అని చెప్పేసి కహానే చెప్పుకుంటూ కూర్చుందాం, కహానే చెప్పుకుని కూర్చుందాం. పర్మనెంట్ స్థలాలు కావాలి, ఉద్యోగాలు మాత్రం ట్రాన్స్ఫర్లు అయితే కనీసం టైం ముఖ్యం కాబట్టి ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్కి అద్దెకెళ్ళి ఆ సొంత ఇల్లు అద్దెకిచ్చే పరిస్థితి కూడా లేదు. ఆహా, మా ఇల్లు అక్కడే ఉండాలి, పిల్లలు చదువులు కదా అక్కడికే రావాలి. నేను, నాకు తెలీదు, నేనేమంటున్నానంటే అన్నిటికంటే విలువైంది సమయం. ఆ సమయం ప్రభు చిత్తం చేయడం కొరకు, ఆ సమయం ప్రభు రాజ్యం కట్టడం కొరకు నువ్వు వాడకుండా ఏవో కారణాలు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటే చాలా నష్టపోతావు, చాలా నష్టపోతావు. నెమ్మది ఉండదు, ఏం సుఖం లేదట, రోజు గుండిపోటే. దుర్మార్గుల కామ వికారయుక్తమ నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు. ఎందుకో ఇన్ని బాధలు, రాంగ్ డెసిషన్స్, రాంగ్ చాయిసెస్, రాంగ్ ప్రయారిటీస్. అంత మాత్రం మంచిది కాదు, అంత మాత్రం మంచిది కాదు. ఎనిమిదో వచనం, ఆ నీతిమంతుడు వారి మధ్యన కాఫరం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమైన క్రియల విషయం దేన దేనము నీతి గల తన మనసును నొప్పించుకొని చూచాను. అంతే అంతే, అలాంటి ప్లేస్లోకి వెళ్ళి చక్కగా ఉంటే ఈ అగ్నిపూట రాగేమొస్తుంది, అట్లాగే ఉంటాయి, అట్లాగే ఉంటాయి. ఆస్తి అంతా ఎత్తికిపోయారు, ఆస్తి అంతా దేవుడు తగలబెడుతున్నాడు, భార్య ఉపస్తంభం అయిపోయింది, పిల్లలు తీరాని పాతకం చేశారు. ప్రాథమిక ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనం ఎట్లా ఉండాలి, మనం ఎట్లా ఉండాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ప్రయారిటీస్ కలిగి ఉండాలో వాక్యం మనతో మాట్లాడుతుండగా వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిదని మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం లోతు జీవితం అట్లా ముగించబడితే అబ్రహాం జీవితం ఎంత ఆదర్శప్రాయంగా ఉంటుందో, ఎంత మాదిరిగా ఉంటుందో. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం నుంచి, అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవరనో అది ఎరగక బయలు వెళ్ళను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానానికి సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అని వారు గుడారాల్లో నివసించు. ఏ దేశం ఇచ్చాడు? పాలు తేనెలు ప్రవహించే దేశం. మనం చదివాం 13వ అధ్యాయంలో, వెండి బంగారం ఉంది, పశువులు ఉన్నాయి, 300 పైచీలకు పనివారున్నారు, ఎంత ఆస్తి ఉందో. నేను ల్యాండ్ లార్డ్ అన్నట్టుగా ఆయన ఉండాలి. ఎట్లా ఉన్నాడు ఆయన? నేను టెనెంట్, నేను ఏలియన్, నేను ఫారినర్, నేను పరదేశిని, నేను యాత్రికుడిని, నాదంటే ఏదీ లేదు, ఏది నాకు వద్దు. అలాగే ఉన్నాడు. ఆశ్చర్యం, ఆ ప్రభావం పిల్లల మీద పడింది. అబ్రహామే కాదు, ఇస్సాకు, యాకోబు అలాగే ఉన్నారు గుడారాల్లో. ఎందుకు గుడారాల్లో ఉన్నారు? సత్యం అర్థమైంది. 10వ వచనం, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. నిరీక్షణ కలిగిన ప్రజలు, విశ్వాసం కలిగిన యూదులు, విశ్వాసులకి నిరీక్షణ కలిగిన వారికి, లోకస్తులకి స్పష్టమైన వ్యత్యాసం ఉండాలి. వాళ్ళ ప్రయారిటీ లాంటి ప్రయారిటీస్ మనకు ఉండకూడదు. వాళ్ళు చూసినట్టుగా లోకాన్ని మనం చూడకూడదు. వాళ్ళ ఎంపికల్లా మన ఎంపికలు ఉండకూడదు. ఈ సంవత్సరం కొత్త కారు కొనుక్కున్నారు, ఈ సంవత్సరం కొత్త ఇల్లు కట్టుకున్నారు, ఈ సంవత్సరం ఏదో 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 లోకానుసారమైన ఎంపికలు, మరి మనం వాళ్ళు చూసి వాతలు పెట్టుకుందామా? మనకు వాక్యం ఉంది కదా, మన గుణపాఠాలు రాయబడ్డాయి కదా, ఇవన్నీ ఈ వాక్య పెరుగులో మనం మనం పరీక్షించుకోవాలి కదా. మనం ఎట్లా వాళ్ళ పరిగెడతాం, వాళ్ళని చూసి పరిగెడతాం? మంచిది కాదు, మంచిది కాదు. లోతు లాంటి మనసు, లోతు లాంటి నిర్ణయాలు ఖచ్చితంగా లోతు లాంటి నష్టానికి కారణమవుతుందని వాక్యం మాట్లాడుతూ ఉండగా మనం వెలుచూపును బట్టి కాదు, విశ్వాసం ద్వారా నిర్ణయాలు తీసుకుందాం, నిర్ణయాలు తీసుకుందాం. 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానముల ఫలం అనుభవకపోయినను, దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమే ఉన్నామని ఒప్పుకున్నారు, అలా జీవించి మృతి నొందారు. పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుణ్ణి అనిపించుకోవడానికి దేవుడు వారిని గూర్చి సిగ్గుపడటం, ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచి విన్నాడు. దేవుడు వారి పేరుతో పిలిచి పేరుతోటి పిలవబడడానికి ఇష్టపడ్డాడు. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇసాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, వారి దేవుణ్ణి అనిపించుకోవడానికి దేవుడు వారిని బట్టి సిగ్గుపడలేదు, సంతోషించాడు. మన ప్రయారిటీస్, అబ్రహాము లాంటి ప్రయారిటీస్, అబ్రహాము లాంటి చాయిసెస్, అబ్రహాము లాంటి మాదిరి ఉండాలి తప్ప లోక సంబంధిగా కనబడుతున్న లోతుని పోలిన వారిగా మన నిర్ణయాలు ఉండకూడదు. ఈ సంవత్సరం ఏం చేద్దాం అనుకుంటున్నారు? అది విశ్వాసం ద్వారా చేద్దాం అనుకుంటున్నారా? విశ్వాస సంబంధమైన నిర్ణయాలేనా, శరీర సంబంధమైన నిర్ణయాలా? పరీక్ష చేసుకుందాం. అలా కానివి ఏవైనా గ్రహింపుకొస్తే వదిలేద్దాం, వదిలేద్దాం. లోక సంబంధ నిర్ణయాలు వదిలేద్దాం. ఆత్మీయమైన నిర్ణయాలు ఏమి లేకపోతే కూర్చుందాం. నా భార్యకు, నా భర్తకు, నా పిల్లలకు, నా కుటుంబానికి ఏది ఆత్మీయంగా బాగుంటుంది, అలా నిర్ణయాలు తీసుకుందాం. ప్రభు వాటి కృప మనందరికి అనుగ్రహించింది గాక. ఆమేన్.